ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతున్న శ్రీమద్ భాగవతం దశమ స్కందము 4వ భాగం అధ్యాయం 71 శ్లోకం 10.
జరాసందవదాం కృష్ణ భూరి అర్ధాయాం ఉపకల్పతే ప్రాయాం పాకాం విపాకేనాం తవ అభిమత క్రతు. జరాసందవద కృష్ణ, జరాసందవద కృష్ణ భూర్యాధోయోపకల్పతే, భూర్యాధోపకల్పతే ప్రాయపాక విపాకేనా, ప్రాయపాక విపాకేనా తవ చాబితమతక్రదు, తవ చాబితమతక్రదు.
జరాసంద వద, జరాసందుని వద కృష్ణ, ఓ కృష్ణ భూరి అపరిమితమగు అర్ధాయ విలువను, ఉపకల్పతే కలుగుజేయును, ప్రాయ నిక్కముగా పాక సంచిత కర్మ యొక్క, విపాకేన ఫలముగా తవ నీ యొక్క, చ మరియు అభిమత అభిమతమైతి క్రతు యజ్ఞమును. అర్థం చెప్పింది యేసు భక్తు ప్రభువారు వారి శిష్యులు. భావము కృష్ణ, జరాసంధుని వద నిక్కముగా అతని పాపకర్మ ఫలమే, అది అపరిమితము లాభము చేకూర్చగలదు. నిజంగా అది నీవు వాంఛించిన యజ్ఞమును సాధ్యపరచగలదు. భాష్యం. జరాసంధుని వదతో శిశుపాల సంహారం మరియు ఇతర లక్ష్యాధన శుభధర్మం కాగలదని భూర్యార్ధ అనే పదం సూచించినట్లు శ్రీధర స్వామి వివరించింది. రాజులు తమ పుణ్యఫలముగా రక్షించబడాలని పాక అనే పదము సూచించగా, తన దుష్టత ఫలితముగా జరాసంధుడు మరణించగలడని విపాకేన అన్న పదము సూచించినట్లు ఆయన ఇంకనూ తెలియజేసింది. ఇట్టి పరిస్థితుల్లో ఉద్ధవుడు తెలిపిన ప్రణాళిక భగవానుడు మరియు అతని విశుద్ధ భక్తులైన ధర్మరాజాది పాండవులు కోరినట్టు రాజసు యజ్ఞమునకు అత్యంత అనుకూలముగా ఉన్నది. చక్షు నిమిత్తమైన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓ విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధే శ్రీమతే భక్తి వేదంత స్వామైతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశస్థారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తువృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా రోజుల తర్వాత భావత పత్రానికి ప్రవచనానికి అవకాశం లభించింది, చాలా సంతోషం. 45 రోజులుగా ఇస్కాన్ మందిరం దూరంగా ఉన్నాం. పూణే మందిర్లో ఈ భక్తి కార్యక్రమం పట్ల అభివృద్ధి సాధన కోసం సేవల నిమిత్తం అడుగుదల జరిగింది. అక్కడి మళ్ళా తిరిగి వచ్చింది, నేను చాలా సంతోషిస్తాను. భక్తులను సాధించాను పొందినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం చర్చించే అవసరంలోనే ఉద్ధవుడు శ్రీకృష్ణునికి తన సలహాని ఇస్తున్నాడు. ఈ శ్లోకంలోని ముఖ్యాంశం ఏంటంటే, శ్రేయోభిలాషులైన శ్రీకృష్ణుడు ఉద్ధవుడి మధ్య జరిగిన వారి యొక్క సంబంధము, వారి యొక్క అనురాగము, ఆప్యాయత బంధనలను ఇక్కడ ప్రత్యక్షం కనిపిస్తుంది. దీని ముందు అధ్యాయంలోని శ్రీకృష్ణుడు ద్వారకలోని వివిధ గృహాల్లో వసించున్నప్పుడు నారదుడు ప్రతి గృహాన్ని కూడా దర్శించడం జరిగింది. దాని తర్వాత శ్రీకృష్ణు యొక్క దినచర్య, ఇదంతా కూడా మనం ముందు ఎంతమంది వైష్ణవులు వారి యొక్క ఉపన్యాసంలో మేము తెలుసుకున్నారు. చివరగా నారదుడు ఈ యొక్క శ్రీకృష్ణ దినచర్యలో కృష్ణుతో సందర్శన ఆ యొక్క ద్వారకలో ఉన్న రాజ అంతఃపురంలో సమావేశం ఏమన్నారు. ఆ సమావేశంలో చర్చ ఏమిటంటే జరాసంధుడు తన యొక్క రాజపరివార సమూహంతో సైన్యంతో సమస్త భారతదేశాన్ని పూర్తి కబళిస్తూ ఉన్నాడు, అన్ని రాజులను కూడా తన యొక్క ఆధీనంలో తీసుకుంటూ ఉన్నాడు. రాజులనే కాకుండా దేవతలను కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఉన్నాడు అని వారు చర్చిస్తున్నారు. తీవ్రమైన చర్చ ఏ విధంగా జరాసంధుని మనం ఎదుర్కోవాలని. అప్పటికే జరాసంధుడు శ్రీకృష్ణు మీద దండెత్తి చాలాసార్లు నేటు 17 సార్లు పైన జరిగింది. ప్రతిసారి కూడా ఓడిపోతున్నాడు వెళ్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు ఓడిపోతున్నాడు వెళ్తున్నాడు, ఇట్లా జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో నారదుడు ఆ యొక్క సభా సమయంలో ప్రవేశించి శ్రీకృష్ణుడితో అన్నాడు, కృష్ణ ధర్మరాజు రాజస్వ యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి నీ యొక్క ప్రజెన్స్ అంటే నీ యొక్క ఆధ్వర్యం జరిగినట్టయితే మరింత బాగుంటుంది, నువ్వు వెళ్ళవాలి అని చెప్పారు. ఆ సమాధానికి రాజసమూహంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళంతగా ఆసక్తి చూపించారు. ఎందుకంటే జరాసంధుడు అప్పటికే రాజ్యాన్ని మంత్రులు కబలిస్తూ ఉన్నాడు, ఈ మధ్యలో రాజసయోగం కోసం శ్రీకృష్ణ వెళ్ళడం ఏంటి, ఇది అంత అసందర్భంగా ఉంది అని వాళ్ళందరూ కూడా కొంచెం నిరాశ వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు సమస్తం తెలియనివాడు, కానీ తను ఏమి తెలియనట్టు తన యొక్క సేవులాసైనా ఉద్ధవ్ని అడిగాడు. ఉద్ధవ, నువ్వు నాకెంతో సేవులాసివి, మిత్రుడివి, నా మేలు కోరేవాడివి, నాతో ఎప్పుడు అనుచితమైన సంబంధం కలిగి ఉన్నవాడు, నువ్వు నాకేదైనా సలహా ఇవ్వు, నువ్వు ఏం చెప్తే చేస్తాను అంటున్నాడు కదా. ఉద్ధవుడు తెలుసు దేవదేవ శ్రీకృష్ణ భగవాడు సమస్త జగత్తునే ఆధీనంలో పెట్టుకునేవాడు, బ్రహ్మరుద్రాదులను కూడా తన యొక్క ఆధీనంలోంచి వాళ్ళకి నియమాలను సూచనలు ఇవ్వగలిగేవాడు, కానీ అతి చిన్నవాడిని నన్ను సలహా అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు అని ఉద్ధవుడు తెలుసు. కానీ తన బాధ్యతగా సలహాని ఇవ్వడం కోసం ఉద్ధవుడు ముందుకొచ్చాడు. అందరు ఉద్ధవుడు నారదు యొక్క విన్నపాన్ని గుర్తిస్తూ, ఓ శ్రీకృష్ణ, నారదుడు ఏదైతే విన్నపాన్ని చేశాడో ఆ విన్నపాన్ని నువ్వు ఖచ్చితంగా మన్నించాలి, నువ్వు ఇంద్రప్రస్థ ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి రాజసయజ్ఞంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా మంచి అంత కార్యక్రమం అంత బాగా జరిగే విధంగా నువ్వు ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పాడు. దాంతోపాటు శరణాగతులైన వారిని రక్షించడం కోసం నీ బాధ్యత కదా, అందులో దానిమిత్తం కూడా వెళ్ళవాలి అని చెప్పాడు. ఇక్కడ ఉద్ధవుడు ఉద్దేశం ఏంటంటే శరణాగతులు అంటే ఎవరైతే దేవదేవ శ్రీకృష్ణ మీద సంపూర్ణంగా శరణాగతి ఉన్నారో వారందరి యొక్క రక్షణ భారం నీవే ఉంది కాబట్టి నువ్వు వారు రక్షించే నిమిత్తం ఖచ్చితంగా ఇంద్రపదకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఎవరా మరి శరణాగతులు అంటే జరాసంధుని యొక్క వదలు అంటే ఆయన యొక్క రాజ్యంలోని భారతదేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న సమస్తమైన రాజులందరూ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నారు. అంతేకాకుండా దేవతలు కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొడుకు కోరుకుంటున్నారు, ఓ కృష్ణ మా యొక్క పట్నంలో తిరిగి మాకు పంపించు, మా భర్తలు మా దగ్గర పంపించని ఈ యొక్క దేవతలకు భార్యలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాజులకు పత్నులు ఇతర పత్నులు కూడా వాళ్ళు కూడా మా యొక్క భర్తలు తిరిగి రావాలి వాళ్ళని వారంతకో విన్నపంతో కోరుకుంటూ ఉన్నారు. అందరూ ఉద్ధవుడు ఆ ఉద్దేశం గుర్తు చేస్తూ, నిన్ను పరిపూర్ణంగా శరణాగతి పొందిన వ్యక్తుల్ని రక్షించే బాధ్యత ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంద్రప్రస్థ వెళ్ళాలి అని అక్కడ చెప్తా ఉన్నాడు. అదే సమయంలోని ఇంకొక కార్యం కూడా ఉంది, ఆ యొక్క జరాసంధుడు వధించడం కోసం. జరాసంధుడు వధించినట్టయితే శిశుపాల వద్ద కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క రాజు యజ్ఞం చేయడానికి అన్ని పనులు కూడా సవ్యంగా జరిగిపోతాయి, అందులో నువ్వు వెళ్ళినట్టయితే అన్ని పని సక్కంగా జరుగుతుంది అని ఉద్ధవుడు తనకు సలహా చెప్పాడు. శ్రీకృష్ణుడు సమస్తాన్ని అరిగి ఉన్నవాడు, కానీ ఉద్ధవుడికి ఆ ప్రాధాన్యం దేనికి ఇచ్చాడంటే తన భక్తుని లేదా తన సేవలస్ అయిన తన మిత్రుని గొప్పతనాన్ని తెలియజేయడం కోసం భగవంతుడు తను చిన్నవాడిలాగా తన దగ్గర సలహా తీసుకుంటా ఉన్నాడు. నిజానికి భగవంతుడే అందరికి సలహాలు ఇవ్వగలిగాడు, సమస్తాన్ని నిర్వహించగలిగాడు. కానీ తన భక్తుల్ని యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కోసం, వారిని గుర్తింపు ఇవ్వడం కోసం భగవంతుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. ఇది భగవద్భక్తులకి భగవంతుడి మధ్య జరిగిన నిత్య జరుగుతూ ఉన్నటువంటి నిత్యమైన కార్యక్రమం. ఇది ఎప్పుడు ఉండేదే. అందులో కృష్ణ యొక్క ఆ యొక్క గొప్ప గుణాన్ని మనం తెలుసుకోవాలి. భక్తులుగా మనం కూడా భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి మనం కూడా భగవంతుడి పట్ల అంత అత్యంతమైన ఆ అనురాగ ప్రేమల్ని, మైత్రిభావాన్ని, సేవ భక్తిభావాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో భగవంతుడికి మనకి పట్ల కూడా అటువంటి సంబంధ భావన మనం పెంపొందించగలుగుతాం. అయితే ఇక్కడ జరాసంధుడు చాలా శక్తివంతుడు, అతడు 10,000 ఏనుగు బలం కలవాడు. అతను జయించడం సాధారణ వీలు కాదు, మహాయోధులు కూడా వీలు కాదు, మహారథులు మహాయోధులు కూడా వీలు కాదు, కేవలం భీముడు ఒకరుగా వీలవుతుంది అని ఉద్ధవుడు ప్రత్యేకించి చెప్పాడు. అంతేకాకుండా జరాసంధుడు బ్రాహ్మణ ప్రీతి కలవాడు, బ్రాహ్మణులు ఏదడిగితే అది ఇస్తాడు. అందులో మీరందరూ కూడా భీముడు నువ్వు కూడా కలిసి బ్రాహ్మణ వేషాలు వెళ్లి జరాసంధుడితో ద్వంద్వ యుద్ధానికి మీరు దానం అడగండి. ఆ విధంగా మీరు జరాసంధుని వధించడానికి అవకాశం ఉంటుంది. మీరు యుద్ధంలో హోరాహోరులో అతను గెలుచుకోవడం వీలు కాదు, ఎందుకంటే జరాసంధుడు సహజంగా 10,000 బలం కలిగివాడు. అతనితో పాటు అతను అక్షరణ లేని సైన్యం సహా వచ్చినట్టయితే ఎవరు కూడా అతను జయించడం కష్టం. అందువల్ల మీరు ఈ విధంగా వెళ్ళినట్టయితే ఇది సులభతరం అవుతుంది అని ఉద్ధవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఉద్ధవుడు ఈ విధంగా సలహా చెప్పాడో సభలో పరివారము, శ్రీకృష్ణుడు అందరూ కూడా ఆ యొక్క సలహాకి సంతృప్తిపడ్డారు, చాలా సంతోషపడ్డారు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వివరిస్తున్నారు, భూర్యార్ధ అంటే సకల దిక్కులని జయించగలిగేవాడు. భూర్యార్ధ అంటే మన యొక్క లక్ష్య సాధన సులభతరం కాగలుగుతుంది అనే విషయం, అపరిమిత లాభం చేకూరుతుంది అని. ఏమిటా లాభం అంటే జరాసంధుని వద్ద, తర్వాత శిశుపాల వద్ద జరగడం ద్వారా భారతదేశంలో ఉన్న సమస్త దుశ్శక్తులను కూడా నశించిపోతాయన్నదే ముఖ్య విషయం. ఈ యొక్క రాజసూయ యాగం చేయాలంటే అన్ని దిక్కుల్లో ఉన్న రాజులందరూ కూడా జయించాలి, అప్పుడే అతను రాజసూయ యాగం చేయడానికి అర్హుడవుతాడు. కానీ అప్పటికే పడమర దిగ్గా జరాసంధుడు ఉన్నాడు, దక్షిణ దిగ్గా కీచుకుడు ఉన్నాడు, కీచుకుడు సంహరించబడ్డాడు, ఉత్తర దిగ్గా దుర్యోధనుడు ఉన్నాడు, ఇతర మొత్తం మూడు మొత్తం అన్ని దిక్కులుగా వీడు ఇటువంటి దుస్సంహరణ వ్యక్తులు రాజ్యాన్ని కబళిస్తూ ఉన్నారు. భగవంతుడు అవతరించింది వాళ్ళందరినీ పూర్తిగా సంహరించేసి భక్తులను సంహరించడం కోసం, రక్షించడం కోసమే భగవంతుడు అవతరించాడు కాబట్టి ఈ కార్యం కూడా నువ్వే చేపట్టాలని ఉద్ధవుడు శ్రీకృష్ణుని అభ్యర్థన చేస్తున్నాడు అనమాట. తర్వాత పాక అనే పదము రాజులు తమ పుణ్యఫలాన్ని ఫలంగా రక్షించబడగలని అనే పదం తెలియజేస్తుంది అని భాషను వివరించారు. ఎవరైతే పుణ్యఫలాన్ని కలిగి ఉంటారో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడతాడు అని ఆ యొక్క పదం యొక్క అర్థం. ఎవరైతే జరాసంధుని యొక్క చెరలో ఉన్నారో ఆ రాజంతా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వారు శ్రీకృష్ణుని ద్వారా లేదా భీముని ద్వారా ఖచ్చితంగా రక్షించబడతారు అని ఈ పదాన్ని సూచిస్తుంది. తర్వాత తన దుష్టత ఫలితంగా జరాసంధుడు మరణించగలడు, ఆ పదానికి విపాకేనా అని తెలియజేస్తుంది. ఎవరైతే దుష్టకార్యాలు చేస్తాడో అతని వ్యక్తి ఖచ్చితంగా సంహరించబడతాడు అంది ఇక్కడ విపాకేన పదం సూచిస్తుంది. మరి మనకు సందేహం వస్తుంది, ప్రభు మీరు విపాకైన పదం ద్వారా ఎవరైతే దుష్టకార్యాలు చేస్తాడో అతని వ్యక్తి సంహరించబడతాడు అని అన్నారు కదా. మరి మనకు కనిపించే ప్రపంచంలోని అందరూ కూడా ఇటువంటి దుష్టకార్యాలు చేసేవాళ్ళే, ఎవరో వ్యక్తికి కీడు తలపెట్టేవారే, హాని తలపెట్టేవారే, ఎప్పుడు కూడా పాపకర్మ చేసేవాళ్ళే కదా. మరి వీరెందుకు సంహరించబట్టలేదు అని మనకు సందేహం వస్తుంది. ఇది జరిగిన సందర్భము ద్వాపరయుగంలోని. ద్వాపరయుగంలోని ఈ యొక్క మానవత విలువలు, ధర్మము అనేవి ఇంకా వసించున్నాయి. అందులో వాడి యొక్క ఆ యొక్క సమయాల్లోని తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షించబడడానికి అవకాశం ఉంది. అది ఆ ప్రాసెస్ అటువంటి పద్ధతి అటువంటిది. కానీ కలికల్లో ధర్మం పూర్తిగా తీదారిపోయింది కాబట్టి ఈ కాలంలో ఎటువంటి పాపకర్మ చేసిన వ్యక్తి కూడా అతడు భగవంతుని యొక్క బాహ్యశక్తి అయిన దుర్గాదేవి ఆధ్యయనంలో ఉంటాడు కాబట్టి ఆ యొక్క అతనికి జరిగే ఆ యొక్క శిక్ష లేదా ఆ యొక్క మరణదండన అనేటువంటివన్నీ కొంత సమయం తీసుకుంటుంది. ప్రత్యేకించి శ్రీమద్ భాగవతం ఫస్ట్ కెంటలోని ప్రభుపాదులు వివరిస్తున్నారు, ఈ కలికాలలోని ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మానసికంగా ఎటువంటి కార్యాలు పాపకర్మలు అనుసరించినప్పటికీ ఆలోచన చేసినప్పటికీ వారికి ఎటువంటి పాపం వర్తించదు, శిక్ష పడదు. కానీ ద్వాపర ప్రేత కృతయుగాల్లోని మనసులో మనం చిన్న పాపం చేసినా కూడా దాన్ని వెంటనే దానికి పరిష్కారం అంటే ఫలితం ఉంది. కానీ కలికాలంలో అటువంటి అవకాశం లేదు. కలికాలలో నువ్వు మనసులో ఎన్ని పాపకర్మలను ఆచరించినా, ఎన్ని భయంకరంగా నువ్వు ఆలోచించినా, ఎంతమందికి నువ్వు మనసులో అపరాధం చేసినా ఏమీ వర్తించదు. కేవలం వాక్పూర్వకంగా శారీరకంగా ఏవైతే చేస్తావో వాటికి ఫలితం ఉంది. కానీ ద్వాపర త్రేత కృతయుగాల్లోని మనసులో ఇసుమంత చిన్నది ఒక వ్యక్తి పట్ల మనం తప్పుగా ఆలోచించినా లేదా అతను కీర్తిని తలపెట్టినా అపరాధం చేసినా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కలికాలంలో మనకు ఒక గొప్ప అవకాశం అది. ఇది బ్రహ్మదేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. నాదుకి బ్రహ్మకి జరిగిన సంభాషణలో ఈ యొక్క సందర్భం వచ్చింది. మరి కలికాలంలో మనకు గొప్ప వరం ఏంటంటే మనం పుణ్యకార్యాలు లేదంటే పుణ్యకర్మలు ఇతర భక్తులు మనం కీర్తించడం లేదా ఇతర భక్తులు మనం వారు చేసిన గొప్ప పనులకి మనం అభినందించడం బాహ్యంగా చెప్పినప్పటికీ మనసులో కొంచెం అనుగుణం చాలు, ఇమీడియట్ ఫలితం ఉంటుంది, గొప్ప లాభం ఉంటుంది. ఇతర భక్తులు చేసిన గొప్ప సహాయాలని లేదంటే వాళ్ళు చేసిన గొప్ప పనులని వాళ్ళు చేసిన గొప్ప కార్యాలని మన మనసులో కీర్తించినా అది మనకెంతో భక్తిపరంగా మన లాభం చేకూరుతుంది. అదేవిధంగా భగవంతుని యొక్క భక్తి సేవలు లేదా భగవత్ కార్యాలు మనసులో కొంచెం తలపెట్టినా కూడా అది మనకెంతో భక్తి పానుగులు మనం పైకి తీసుకెళ్తుంది. అటువంటి లాభం మన కలికాలంలో మనకు మాత్రం ఉంది. కానీ పూర్వకాలంలోని ఇతర భక్తులు మనం కీర్తించాలి లేదా పుణ్యకార్యాలు చేయాలి లేదా భగవంతుని కార్యాలు నిమగ్నం కావాలి అప్పుడే వాళ్ళకు ఉంది. కానీ కలికాలంలో మనం చేయకపోయినా కూడా మనసులో కొంచెం అనుకుంటే చాలు మనకి ఆ గొప్ప అవకాశం లభిస్తుంది. అందులో ఇక్కడ అప్పటి కాలంలో వ్యక్తులకి వాళ్ళు దుష్ఫలిత సందర్భం వాళ్ళు శిక్షించబడుతూ ఉంటారు. కానీ మనకి అవకాశం ఏంటంటే దుష్కరాలు చేసినప్పటికీ కూడా మనకు ఒక అవకాశం ఉంది, అది భగవంతుని నామ సంకీర్తన లేదా నామ కీర్తన ద్వారా మనం బయటపడగలుగుతాం. ఇక్కడ జరాసంధుడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని తీసుకున్నట్టయితే సమస్త రాజ్యాన్ని తన ఆధీనంలో చేసుకు ఉంచుకోవాలని ప్రతిందని తన అదుపులో పెట్టుకోవాలని తీవ్రమైన ప్రయాసం. దానికి మనం లైక్ లాభ ప్రతిష్ట పూజ అని తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ జగత్తులోని ఆధిపత్యం వహించడం కోసం లేదా సుఖసంబంధం కావడం కోసం దాన్ని కొడగట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు చేసే పని. అది విపరీతంగా పొందినప్పుడు ఆ లాభాన్ని ధనాన్ని సంపదని విపరీతంగా పొందినప్పుడు తద్వారా దాన్ని ప్రతిష్టగా మార్చుకుంటాడు. అంటే తన గురించి ఇతరులందరూ చెప్పుకోవాలి, తనకు చేసిన గొప్ప పనులు, తన ఇతరులు చేసిన దానాలు, తన యొక్క కీర్తిని అందరూ చెప్పుకోవాలనుకుంటాడు. ఆ విధంగా ఆ ప్రతిష్టను పెంచుకోవడం కోసం మరింత బాగా ప్రయత్నం చేస్తాడు. అది అందరూ బాగా పెంచుకున్నారు, అందరూ నన్ను కీర్తిస్తున్నారు, అందరూ నన్ను బాగా గుర్తిస్తున్నారు అని గమనించిన తర్వాత అది మరింత బాగా అభివృద్ధి చెందిన తర్వాత అది పూజగా మారుతుంది. ఇక నన్ను అందరూ కూడా పూజించాలి, ఎందుకంటే సమస్త జగత్తుకి నేనే లాభాన్ని చేకూర్చేవాడిని, నేనే అందరికన్నా గొప్పవాడని మీరు గుర్తించారు కాబట్టి ఇక మీరు నన్ను అందరూ పూజించండి అనే విధంగా వాడు ప్రవర్తిస్తాడు. ఆ పూజా కర్త చివరికి వెళ్ళేసరికి అతను నేనే భగవంతుని స్థాయికి చేరుకుంటాడు. ఈ స్థితి జరాసంధుడు కలిగి ఉన్నాడు. జరాసంధుడు శారీరకంగా మంచి బలవంతుడు, సంపదలో కూడా సంపద చాలా ఎంతో ధనం కలిగిన వ్యక్తి. అదేవిధంగా అతని కీర్తి మొత్తం దేశాలను కూడా పాకుంది. ఇక తను అందరం రాజులను కూడా అదుపులో పెట్టుకుని, దేవతలు కూడా అదుపులో పెట్టుకుని, తన ఆధీనంలో పెట్టుకుని తను పూజించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా చివరికి ఆ పూజ అనేది జరగనప్పుడు అది పూర్తిగా తన ఆ యొక్క ఎవరైతే తన పూజకి వ్యతిరేకిస్తారో లేదా తన్ని తిరస్కరిస్తారో అటువంటి వాళ్ళని తను సమర్థించడం కూడా జరుగుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే మనం పాపకారం చేయడానికి ప్రయత్నంగా మనం ముందుకొస్తుంటాం. అది జరాసంధుడు చేస్తున్నాడు అనమాట. రాజ్యంలో ఎంతో మంది రాజులను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడు, దేవతలు కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఈ యొక్క కార్యం నిర్దేశిస్తున్నాడు. ఈ సందర్భాన్ని శ్రీకృష్ణుడు ఇతర పరివారందరూ కూడా చర్చిస్తున్నారు ఆ సభలో, ఎలా జరాసంధం సమరించాలని. అప్పుడు ఉద్ధవుడు ఈ సందేశాన్ని తెలియజేశాడు, మీరందరూ కూడా జరాసంధుడి దగ్గరికి బ్రాహ్మణ వేషాల్లో వెళ్లి ఆయన్ని మీరు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించండి, ఆ విధంగా మీరు జరాసంధం సంహరించగలుగుతారండి. ఇది ఇక్కడ మన యొక్క శ్లోకంలో చర్చించిన అంశం. మరి దీన్ని మన యొక్క ప్రత్యక్ష జీవితంలోని ఏ విధంగా తీసుకువెళ్తాం, ఇది మనకు ఏ విధంగా లాభదాయం అవుతుంది అని తీసుకున్నట్లయితే, మనందరి హృదయాల్లో కూడా ఈ జరాసంధుడికి ఎటువంటి గుణం కలిగి ఉన్నామో అటువంటి గుణాలు కూడా మనం కలిగి ఉన్నాం. మనం పూర్తిగా జరాసంధుడు కావు, అలాగే పూర్తిగా మంచి వ్యక్తులు కూడా కావు, రెండూ కలిసి సమ్మేళన అయి ఉన్నాం, మిళితము మిశ్రం. మరి ఇటువంటి జరాసంధ గుణాలు నుండి ఏంటంటే ఎప్పుడు లాభ లేదంటే పూజ ప్రతిష్ట అటువంటి భావాలు మనం కలిగి ఉన్నాం కాబట్టి, వీటిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మిగతా కార్యాలన్నీ కూడా సులభతరం అవుతుంది అని మనం అవగాహన చేసుకోవచ్చు. భాషల్లో ప్రభాకర వివరణలో జరాసంధన వదంతో శిశుపాల సంహారము ఇతర లక్ష్య సాధన సులభతరం కాగలదని భూర్యార్థ అనే పదం సూచించింది. జరాసంధుడు ఎప్పుడు వధించబడతాడో ఇతర లక్ష్య సాధనలన్నీ కూడా సులభతరం అవుతాయి అని ఆ యొక్క భూర్యార్థ పదం తెలియజేస్తుంది. అదేవిధంగా మన హృదయాంతరంలో ఉన్న ఈ జరాసంధన గుణాలని మనం ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు మన భక్తి మార్గంలో ఏవైతే ప్రగతి సాధించుకున్నావో అన్ని కూడా చాలా సులభతరం అవుతాయి, చాలా ఇది ప్రస్తుతం ముందుకెళ్ళగలుగుతాం. మరి దానికి మనం ఏం పనులు చేయాలన్నది ఇక్కడ తీసుకున్నట్టయితే, భగవంతుని యొక్క కార్యక్రమాలు ఏవైతే మనం అనుసరిస్తామో వాటిని తీవ్రతరం చేయాలి. మనం భక్తి మార్గంలో ఉన్నాం, మనందరికీ తెలుసు రోగాన్ని ఏ విధంగా నివారించుకోవాలో, దానికి మెడిసిన్ కూడా మనకు తెలుసు, ఔషధం కూడా తెలుసు, కానీ ఔషధాన్ని మనం తీసుకోవట్లేదు. అందువల్ల ఆ రోగం మన దగ్గర ఎట్లా ఉండిపోయింది? ఆ రోగం ఏంటి? మనలో ఉండే జరాసంధ గుణాలు. ఔషధాన్ని మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు రోగ నివారణ అనేది జరుగుతుంటుంది. ఔషధాన్ని తీసుకోకుండా రోగ నివారణ కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది జరగదు. అందులో ఔషధం ఏంటో మన అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనందరూ కూడా ఈ భక్తి చాలా కాలంగా అనుసరిస్తూ ఉన్నాం. ఈ ఔషధం ఏంటంటే కొత్తగా ఏం లేదు, హరే కృష్ణ మహామంత్రాన్ని తీవ్రంగా చేయడమే. ప్రప్రథంగా దినచర్యల్లోని మన యొక్క భక్తి సాధనలో ముఖ్యంగా ఆటం కలిగించేది మన మనసు. ఎప్పుడైతే మనం భగవంతుడికి నామం చెప్పము, లేదా భాగవత శ్రవణ, లేదంటే సంకీర్తన, లేదా భక్తుల సాంగత్యం మనం చేయడానికి సంసిద్ధులం అవుతామో, మాయ మన మీద ప్రభావం చూపిస్తుంది. జపం మనం ఎప్పుడు ప్రారంభించేటప్పుడు మన ముందులో చాలా ఎక్కువసేపు కార్యాలు నిమిత్తమై ఉన్నావు, రాత్రి కూడా చాలా ఆలస్యంగా నిద్రపోయావు, ఈరోజు కొంచెం విరామం చేసి 10 గంటల తర్వాత లేదా 12 గంటల తర్వాత జపం చేసుకో అని మనసు మనకు ప్రభావం చూపిస్తుంది. మనం దానికి కరెక్టే, నిన్నంతా చాలా సేవ చేశాను, ఈరోజు మనం కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని మనం కొంచెం సమయం తగ్గించి అలా వెళ్ళి ఒక నాప్ వేసి వస్తాం అనుకుంటాం, అంతే అయిపోయింది, 10 o'clock పూర్తయిపోయింది, నెక్స్ట్ గుర్తొస్తుంది జపం చేయాలని. జపం చేస్తే ఆ సమయంలో మనం జపం చేసేది కూడా మనకు సరైన ప్రాధాన్యత ఇవ్వదు. అదేవిధంగా భాగవత శ్రవణం చేస్తూ ఉంటాం, ఉదయం జపం ముందు పూజ చేస్తాం, ఎంతో కష్టపడి ప్రారంభాలు పూజ చేస్తాం. భాగవత శ్రవణం చేసి ప్రవణం చేసే సమయంలోనే భాగవతం వినయ సమయానికి వచ్చేసరికి మనం మన మనసు మన ప్రభావం చూపిస్తుంది, నువ్వు ఏదో రాత్రంతా బాగా కష్టపడి సర్వీస్ చేసావు, ఉదయం జపం కూడా చేసేసావు, సరే భాగవత సమయం కొంతసేపు అట్లా జస్ట్ ఉన్నట్టే ఉండు, అలా కొంచెం విశ్రాంతి తీసుకో అని మనకి చెప్తుంది. మనం తెలియకుండా మా యొక్క ప్రభావానికి మనం ఆకట్టబడి మనం భాగవతాన్ని మనం నగిలించాలి, అంటే వినకుండా ఉంటాం, ఉంటాం కానీ వినకుండా ఉంటాం, అంటే ఆ విధంగా మన మీద మాయ ప్రభావం చూపిస్తుంది. ఇట్లా మాయ చూపించే ప్రతి ఒత్తిడిని మనం దానికి ఆసక్తి చూపించినట్టయితే మనం భక్తి సేవలో ఏవైతే ఆశించే పద్ధతి ఉందో ఆ తీవ్రతని మనం తగ్గించుకుంటూ వెళ్తాం. ఆ విధంగా చేయడం ద్వారా 15 గంటల తర్వాత చేసే మన దైనందిన కార్యక్రమంలో అన్ని సేవలు కూడా పూర్తిగా అస్తవ్యస్తమై ఉంటాయి. అందువల్ల ఈ మన జరాసంధ గుణాలనేటువంటి మనం కూడా ఈ యొక్క దుర్లక్షణాలని మనం తొలగించుకోవాలంటే ప్రాతకాల కార్యక్రమాలని మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క మానవుల్లోని ప్రతి ఒక్క వ్యక్తిని బాగా కలతపరిచేది, ఇబ్బంది పెట్టేది కామవాంఛలు. దీన్ని మనం అదుపు చేసుకోవాలంటే ప్రాతకాలం అంటే ఉదయం మంగళార్తి సమయం కన్నా ముందు కనీసం 4-5 మనం జపం చేసుకుని తర్వాత బాగా ఈ యొక్క హరికృష్ణ మహామంత్రం ఈ యొక్క తర్వాత జప కార్యక్రమంలో తీవ్రతంగా జపం చేసి మళ్ళీ భావశ్రవత చేస్తూ భక్తుల సాంగత్యాన్ని కలిగి ఉన్నట్టయితే మనం మనలోంచి ఈ యొక్క కామవంచనని కామ కోరికని మనం తూరిగా తీసేయగలుగుతాం. ఇది మా సెమినార్స్ లో ఇచ్చిన చిన్న హింట్. ఎవరైతే మీకు ఇబ్బంది పడుతున్నారంటే దీన్ని చేసుకోండి, ఈజీగా మీరు మూవ్ అవ్వగలుగుతారని చెప్పారు అందరు. ఇది మనకి ఒక గొప్ప అవకాశం. అందరు ప్రతి ఒక్కరు కూడా బాగా ఉదయాన్నే అంటే మంగళారతి కన్నా ముందు లేచి కనీసం 4-6 పూజ చేసుకుని 4 పైనే ఉండాలి, అదంటే మోర్ బెటర్ చేసుకుని నెక్స్ట్ వాళ్ళు మంగళాచరణం తర్వాత మనం ఏదైనా జపం చేస్తాం అది కలిసి కట్టు చేసినట్టయితే అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని వాళ్ళు కావాలంటే మేము ప్రయత్నం చేయమని వాళ్ళు సవాల్ కూడా వేశారు. ఇది ఖచ్చితంగా మీకు ప్రభావం చూపిస్తుంది. అండ్ భాగవత శ్రవణం చేయండి, భాగవత పఠనం చేయండి. అండ్ భాగవత మీరు పఠనం చేసిన తర్వాత దాన్ని చర్చించండి అంటున్నారు. అంటే ఏవైతే మీరు చదువుకున్నారో మీ తోటి భక్తితో కలిసి నేను ఈ విషయాన్ని చదువుకున్నాను, ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను, ఈ విషయాన్ని నేను పరిస్థితుల్లో అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, లేదంటే ఎట్లా చేసుకోవాలి ఈ విధంగా చర్చించినట్లయితే అప్పుడు మీ మధ్య అటువంటి ఆలోచన రానే రాదు అని అంటూ ఆ సెమినార్స్ లో ఎంగేజ్ చెప్పారు. ఇది గొప్ప మనకు అవకాశం. అందుకే మనం కూడా ఆ విధంగా చేయడానికి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇక అసంభవమైన పని కూడా భగవంతు సన్నిధిలో సంభవం అవుతుంది. ఇది ఈ యొక్క ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క జరాసంధం చంపడం సంహరించడం చాలా కష్టమైంది, అసంభవమైంది. కానీ నీ యొక్క ప్రజెన్స్లో అంటే నీ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అది చాలా శుభతరం అవుతుంది. అందులో భీముతో పాటు నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమం చేయడం అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని సలహా ఇస్తున్నాడు. మరి దీన్ని మనం తీసుకున్నప్పుడైతే మన హృదయాంతలో ఉన్న ఈ యొక్క దుర్లక్షణాలని మనం తీసుకుంటే ప్రభు ఏం ప్రభు ఇది మన వల్ల కాదు, అసంభవము, ఇది చాలా కష్టం, ఇంపాసిబుల్ అని మన అందరం అనుకుంటున్నాం లేదా ఆ విధంగా భావిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా అనుసరిస్తామో అది సంభవం అవుతుంది అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. మరి మనందరూ కూడా ప్రత్యక్షంగా శ్రీ రాధాగోవిందుని యొక్క సన్నిధిలో ఈ యొక్క భక్తి కార్యక్రమం ఆచరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మనం తీవ్రతరంగా చేస్తామో అప్పుడు అది అసంభవమైన పని కూడా సంభవం అవుతుంది, సులభతరం అవుతుంది అనే విషయం ఇక్కడ గండగోడ కొట్టారు. అందరూ మీరందరూ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం. అందులో ఎవరు కూడా మనసులో అయ్యో నాలో ఇటువంటి బ్యాడ్ థాట్స్ ఉన్నాయి లేదా బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి, ఇవి నా నుంచి పోవు, నేను ఇంతే, నేను ఎప్పుడు భక్తులు ఎదగను, అలా ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. నిరుత్సాహం మన ముందుకు వెళ్ళనివ్వదు, వెనకతో వస్తుంది. ఉత్సాహం మన ముందు తీసుకెళ్తుంది. అందు ఉత్సాహంగా మనం భక్తి కార్యక్రమం ముందుకు వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందులో యొక్క హరికృష్ణ మహామంత్రాన్ని జపన దీపతీవతలో మనం ఎంతో ఉత్సుకతగా తీవ్రతగా చేయాలి, భాగవత శ్రవణ చేయాలి, భాగవత పఠనం చేస్తూ ఇతర భక్తులతో చర్చ చేయాలి. ఈ కార్యక్రమం ఎప్పుడైతే ఉత్సాహం పర్ఫెక్ట్ గా ఆచరిస్తామో అప్పుడు మనం మరింతగా అభివృద్ధి సాధించగలుగుతాం. మేము పూణే నుంచి వస్తున్నప్పుడు మన టెంపుల్ కొంతమంది భక్తులు అడిగారు, ప్రభు మీరు వస్తున్నారు కదా, మీ నుంచి మేమేమైనా కొత్త ఆశించొచ్చా, మేము కొత్త కొంత చూడగలుగుతామా అని అడిగారు. నేను ఏం ఆశిస్తున్నాను, సేమ్ అక్కడ పూణేలో భక్తులందరూ కూడా వారు వండర్ఫుల్, వెరీ గ్రేట్, అది ఇది అని చాలా గొప్ప, ఎస్ వాట్ వెరీ వండర్ఫుల్, నాట్ గ్రేట్, అట్లా తక్కువ లేదు, అందరూ గ్రేట్. మరి మనం ఏం తక్కువ అంటే నో, మనం అనుకుంటున్నాం మనకి ఏమీ లేదని. మనకు అన్ని రకాల సత్య సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ చేయగలుగుతాం. కనుక మనకు నిరుత్సాహము నిస్సహాయత అన్నది మనం వెంటాడుతుంది. అందువల్ల మనకి ఈ వెనకలాగే గుణం ఉండడం వల్ల మనలో ఉండే దివ్య మంచి లక్షణాలు మనం ముందుకు ఫోకస్ చేయలేకపోతా ఉన్నాం. ఆ ఫోకస్ చేసినట్టు మనం సులభతర చేయగలుగుతాం. మరి అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళలో ఏవైతే లక్షణాలు ఉన్నా మనలో కూడా అవే ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఒక భక్తుడు వస్తే ఏ విధంగా అతను పరిరక్షించుకోవాలి, అతనికి ఏ విధంగా మంచి కేర్ తీసుకోవాలి, అసలు మంచి మర్యాద ఏమి చూపించాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ప్రపంచంలో మన భక్తులు చూపించినంత గొప్ప మర్యాద, హాస్పిటాలిటీ అండ్ గౌరవము ఏ టెంపుల్ లేదు, కేవలం ఇస్కాన్ మందిరిగా ఉంది. ఇది ఎవరు బృహత్ భాగవత్ మహారాజ్ చెప్పారు, తర్వాత ఎవరు వంశవర్ధన్ మహారాజ్ చెప్పారు, లాస్ట్ మన సెమినార్ జరిగిన మన దగ్గర జరిగేది ఎవరు అనుతం ప్రభు, ఆయన ప్రభు చెప్పారు, తర్వాత బుక్ డిస్క్రిప్షన్ సెమినార్కి వచ్చిన నవీన్ నేత ప్రభు చెప్పారు, హోల్ వచ్చిన వైష్ణవులు అందరూ కూడా మీ టెంపుల్ కొన్నంత గొప్ప గ్రేట్నెస్ ఇంకే టెంపుల్కి లేదని చెప్పారు. మరి మనం ఎందుకు మనం అనుకోవాలి, నాకేమీ లేదు నేను చాలా ఎనగవాడని అనుకోవడం? అఫ్కోర్స్ మనకు అన్ని మంచి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను తక్కువ అనుకోవడం మంచిదే, కానీ తక్కువగా ప్రవర్తించకూడదు అందే నా విన్నపం. మరి ఇక మన ఒళ్ళో చిన్న లోపం ఏంటంటే, వాళ్ళు శాస్త్రాలు బాగా అధ్యయనం చేస్తారు, దాన్ని చర్చిస్తారు, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చిన్న డిఫరెన్స్ మన దగ్గర లేదు, దాన్ని మనం ఆలోచించుకుంటే వీఆర్ సో గ్రేట్, వాళ్ళని కూడా వాళ్ళతో అంత సంబంధం సమానంగా పొందిన వాళ్ళు అవుతాం. అందువల్ల మనం ఇప్పుడు కూడా నిరుత్సాహం పొందవలసిన అవసరం లేదు, మనం కూడా వారంత గొప్ప ప్రగతి సాధిస్తున్నారు, మనం కూడా అంతే ప్రయత్నం సాధిస్తున్నాం, అంతే భక్తి మార్గంలో మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం చేయాల్సిన నిందా ఈ భాగవత పఠనని లేదా భూప్రవాద పుస్తకాలను వారిని బాగా చదివి, ప్రభుపాద యొక్క ఉపన్యాసాలు బాగా విని, వాటిలో ఉన్న ముఖ్య అంశాలని తీసుకుని చర్చించి ప్రత్యక్షంగా మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడు మన హృదయాంధ్రలో ఉన్న ఈ యొక్క దుష్లక్షణాలు, ఈ జరాసంధ్రమైన దుర్లక్షణాలు కూడా పూర్తిగా నిర్మూలించబడతాయి. అప్పుడు భక్తి సాగంలో మనం ఏవైతే ప్రగతి సాధించడం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ కూడా చాలా సులభతరం అవుతాయి, వెరీ ఈజీ టు ఫార్వర్డ్. అలా ముందుకు వెళ్ళొచ్చండి. ఇక్కడ ముఖ్య అంశం, అందులో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేనేలేదని నేను కన్ఫర్మ్ చెప్పగలను. తర్వాత మన యొక్క భక్తులకు గొప్పతనాల గురించి చెప్పుకుంటే, ఈ యొక్క లీలాభరణ ప్రభు అండ్ నిత్యమూర్తి ప్రభు అక్కడ అందరూ వండర్ఫుల్ క్లాస్ ఇచ్చారు. ఆ క్లాస్ అందరూ కూడా అందరూ చాలా ఇన్స్పైర్ అయిపోయారు, మన భక్తులందరూ కూడా బాగా కీర్తించారు. తర్వాత ఎవరు నవీన్ నేదన్ ప్రభు మా సెమినార్స్ లో చదువుతున్నప్పుడు ఈ బుక్ డిస్క్రిప్షన్ అని మేము విధంగా చేస్తున్నాము అని బుక్ బ్యాగ్స్ అని చూపించినప్పుడు ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి వాటన్నిటి కూడా కేటలాగ్ డీటెయిల్స్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, ఎట్లెట్లు చేస్తుంది మొత్తం సెక్షన్ రాసుకున్నారు. పూర్తిగా కీర్తించారు మన భక్తులందరూ కూడా, మీరు బుక్ డిస్క్రిప్షన్ చాలా బాగా చేస్తున్నారు, ఈ విధంగా మరింత బాగా చేయండి అంటూ ప్రోత్సాహం చూపించారు. తర్వాత ఎవరైతే ఈ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళందరికీ నా యొక్క విషెస్ చెప్పండి అంటూ నవీన్ ప్రభు తన యొక్క గ్రాట్యుటీస్ చెప్పారు. తర్వాత మన యొక్క సెమినార్ జరిగిన ఈ యొక్క కమ్యూనికేషన్ సెమినార్ చేసిన అనంత ప్రభు మాకు బొంబాయిలో కలిసిన తర్వాత, మీ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది, తర్వాత భక్తులందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు, సెమినార్స్ అన్ని కూడా చాలా బాగా జరిగాయని వాళ్ళందరూ కూడా నవీన్ అనంత ప్రభు కూడా తన యొక్క విషెస్ తెలియజేశారు మాకు. అట్లా అందువల్ల మనం ఏ సందర్భంలో కూడా మనం ఏమి తక్కువ కాదనుకోవడానికి వీల్లేదు, మనందరూ కూడా అన్ని మంచి రాష్ట్రాలు కలిగి ఉన్నాం. కానీ మంచి అలవర్చు కోసం ఏంటంటే శాస్త్రాలు మరింత బాగా అధ్యయనం చేయడం, చర్చ చేయడం, దాన్ని ప్రతిష్ఠితంలో అలవర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ వెళ్తూ ముందుకు వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం, భక్తి మార్గంలో మనం ప్రగతిని సాధించగలుగుతాం. ఇంకా మీ సెమినార్స్లో మేము తెలుసుకున్న అంశాలన్నింటిలో కూడా ముఖ్య అంశం ఏంటంటే, భక్తులకు సాంగత్యాన్ని విడిచిపెట్టద్దు అనేది వాళ్ళు ముఖ్యంగా స్ట్రెస్ చేశారు. ఎట్టి బస్సులో కూడా భక్తుల సాంగత్యం వదిలిపెట్టద్దు, భక్తుల సాంగత్యం వదిలిపెట్టినట్టయితే నీవు భక్తిని ఆచరించి నీ వల్ల కాదు అంటాం. ఒంటరిగా ఇప్పుడు కూడా భక్తి కార్యక్రమం చేయొద్దు, అంటే జపం కానీ, పుస్తక పఠనం కానీ, లేదా సంకీర్తనం కానీ, లేదా సేవ కానీ, ఎట్టి బస్సులో కూడా, ఈవెన్ భోజనం కూడా, ప్రసాదం కూడా ఒంటరిగా తీసుకోవద్దు, ఇది మై రిక్వెస్ట్ అని బుద్ధ భగవత్ మహారాజ్ చెప్పారు. ఎవరైతే వచ్చిన వైష్ణవ రాధాగోపీనాథ్ ప్రభు, కమల్లోచన్ ప్రభు, సుమని వైష్ణవ్స్ వచ్చారు, వాళ్ళందరూ స్ట్రెస్ చేసిన పాయింట్ అదే, ఒంటరిగా ఎట్టి పని చేయొద్దు, ఆల్వేస్ మింగిల్ డివోటీస్, ఆల్వేస్ మింగిల్ డివోటీస్. అప్పుడు కొన్ని సమయాల్లో కొంతమంది అంటే మాలో ఇంకో వేరే డివోట్స్ అడిగారు, ప్రభు మీరు ఒంటరిగా చేయొద్దంటారు, కలిసి చేయాలన్నారు. కొన్ని సమయాల్లో ఆ భక్తులకి నాకు కొన్ని మనస్పదులు ఉంటాయి, అప్పుడు నేను ఎట్లా కలిసి సేవ చేయగలుగుతాను, కలిసి ఎట్లా ప్రసాదం తీసుకోగలుగుతాను, లేదు కలిసి ఎట్లా జపం చేయగలుగుతాను, లేదా ఎలా కలిసి సంకీర్తనం ఉండగలుగుతాను, అది వీలు కాదు కదా అని. అప్పుడు ఆ ప్రభు చెప్పారు, మనందరూ కూడా ప్రభుపాదార ఉద్యమంలోని ఒక భాగం, ప్రభుపాదార ఉద్దేశాలని ఆశయాల్ని మెరుగుపరచడం కోసం లేదా అభివృద్ధి సాధించడం కోసం, వారి మరింత బాగా ప్రజల్లో విత్తనం చేయడం కోసం ఈ కొద్దిపాటి త్యాగం చేయలేమా అని అడిగారు. ఎందుకంటే అక్కడ వచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఇది పర్సనల్ అడిగిన విషయం, పర్సనల్ అడిగినప్పుడు చెప్పారు, ప్రభుపాదారు ఒక సందర్భంలోని ఈ తన భక్తులతో చెప్తా ఉన్నారు, నేను కృష్ణ చైతన్యం పాశ్చాత్య దేశాలు ప్రచారం చేయడం కోసం నేను నా తోటి గురుబాయల్ని సలహా అడిగినప్పుడు లేదా వారిని సహాయాన్ని అందించినప్పుడు వారందరూ నన్ను తిరస్కరించారు, చెదిరించుకున్నారు, నువ్వు తిరిగి ఇండియా వచ్చేయమని వాళ్ళు పోస్ట్ కూడా చేశారు. చాలా సందర్భాలు నన్ను వ్యతిరేకించారు కూడా, నా పనులకు వాళ్ళు ఆటంకం కూడా కల్పించారు అని ప్రభుపాద తన భక్తులకు చెప్పారు తన శిష్యులతో. వెంటనే తన శిష్యుల్లో ఉన్న మిగతా కొంతమంది భక్తులు, అవును ప్రభుపాద పలాన డివోటీ ఆ విధంగా చేశాడు, గవర్నమెంట్ డివోటీ పలాన డివోటీ పలాంటి టకటకర్ కొంతమంది భక్తులు ఆ ఇతర భక్తుల గురించి కొంచెం దుష్టుకులాప అంటే తప్పుగా మాట్లాడారు. వెంటనే ప్రభుపాద స్టాప్ ఇట్ అన్నారు, మీరు ఆ విధంగా నా యొక్క గురుబాయల గురించి మాట్లాడడం వీల్లేదు. నా గురుబాయలు ఏమైనా పొరపాటు చేస్తే నేను అడగొచ్చు కానీ నేను మాట్లాడదు, కానీ మీకు ఎటువంటి హక్కు లేదు అని ప్రభుపాద చెప్తారు. వెంటనే ఆ భక్తులు మనకు ఆ సన్నివేశాన్ని అక్కడ ఆ ప్రభు చెప్తూ, ఇదే విధంగా మనందరూ కూడా గురుబాయలమే, మనందరూ కూడా దేవదేవుని శ్రీకృష్ణ భక్తి సేవలు నిమగ్న మార్గంలో ప్రయత్నిస్తున్న సోదరులని, గురు సోదరులని. మనం ఈ చిన్న చిన్న కలతలు లేదంటే విభేదాలు అవన్నీ ఉండొచ్చు, అంత మాత్రం మనం వాళ్ళని కలత పెట్టుకునేది, వాళ్ళని పాయింట్అవుట్ పిన్ పాయింట్ చేయడం లేదంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడం చేసుకోవడం ద్వారా నువ్వు ఏమి లాభం సాధిస్తావు, ఏమి లాభం సాధించలేదు అనేది అక్కడ ప్రశ్నిస్తారు. అందువల్ల మనందరూ కూడా మన తోటి పక్కలంతా కూడా మంచి సహాయం చేయండి, ప్రభువారి వారి కోసం మనం చేయాలి, ప్రభువారి సంతృప్తి కొరకు మనం మనందరూ కలిసి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలని ముఖ్య విషయం అన్నమాట. అది ఆ విషయం చెప్పింది ఎవరు, కమల్ వచ్చిన ప్రభు ఇది పర్సనల్ మాట్లాడిన చెప్పింది, ఇది నాకు హార్ట్ టచ్ అండి. అందులో మనం ముందుకు వెళ్ళడం కోసం, కలిసి కట్టుగా చేయడం కోసం, లేదా ఒకరికి సహకరించడం కోసం మనం చేసినప్పుడే అది విధి సాధించగలుగుతాం. అందులో భక్తి సార్గం మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఎటువంటి పని చేయడానికి వీలు కాదు, చేసినా కూడా ఎటువంటి ఫలితం రాదు. మనం అనుకోవచ్చు నేను ఒంటరిగా జపం చేస్తాను 64 మార్లు, అక్కడ పోయి ఎవరు కనబడకుండా నేను పుస్తకాలన్నీ నేను ఒంటరిగా చదువుకుంటాను, నేను ఎవరితో చెప్పను, నా ఏవైతే విషయాలు తెలుసుకుని నేను ఎవరికి నా యొక్క మనసు పంచుకోను, నేను ప్రసాదం ఒంటరిగా ఒక్కడిని తీసుకుంటాను నేను ఎవరికి పంచుకోను, లేదంటే నేను నా సేవ నేను ఒక్కడిని చేసుకుంటాను నాకు ఎవరితో సంబంధం లేదు అని అనుకోవడం అంది పూర్తిగా తప్పు భావన. అటువంటి భావన సరికాదు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కానీ కలిసికట్టుగా ఎప్పుడైతే చేస్తామో అది మరింతగా ప్రభావం చూపిస్తుంది, మోర్ ఎఫెక్టివ్. ఇంకోటి ఏంటంటే ఇతర భక్తులను ఎప్పుడు కూడా కీర్తించండి, గ్లోరిఫై గ్లోరిఫై గ్లోరిఫై, అది మోర్ ఎఫెక్టివ్ చేస్తుంది. అంటే మనకి భక్తి మార్గంలో మరింత బాగా మనకి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందండి రాధగోపాల ప్రభు చెప్పారు. అంటే గ్లోరిఫై, ప్రతి ఒక్క భక్తులు కూడా ఎన్నెన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, వాటిని చూడండి. కానీ పొరపాట్లు ఉంటాయి, పొరపాట్లు ఎందుకు చూడాలి, పొరపాటు చూడాలని పని అని మన పరిధి కాదు కదా, ఎందుకు చూడాలని అంటారు. అందులో మనం ఆ యొక్క మంచి సందేశాన్ని తీసుకుని మన పెద్ద చేతుల్లో వాటిని అమలు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మరి ఈ యొక్క సందర్భంలోని నేను మీ పట్ల కొన్ని సందర్భంలో కొన్ని తప్పుగా మాట్లాడుండొచ్చు, లేదంటే మాట్లాడాను కూడా, కొన్ని సమయంలో తప్పు కార్యాలు పొరపాట్లు కూడా చేస్తున్నాను, అవన్నీ నేను దయచేసి మీ అందరికీ అడుగు విన్నపం ఏంటంటే దయచేసి నా యొక్క తప్ప పొరపాట్లు మన్నించమే అడుగుతున్నాను. భవిష్యత్తులో అటువంటి పొరపాటు చేయకుండా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. పొరపాటు చేస్తున్న దయచేసి నాకు హించేయండి ప్రభు అన్నప్పుడు ఇమీడియట్ నేను రెక్టిఫై చేసుకుని ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, కానీ ఒకరినొకరు పిన్ పాయింట్ చేసుకోవడం ద్వారా మనం వెనక్కి వెళ్తాం కానీ ముందుకు వెళ్ళాం. అంతే నా యొక్క అభ్యర్థన. అందులో ఇక్కడ జరాసంధుడు అనే ఈ యొక్క అంశం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న ఈ యొక్క దుష్లక్షణాలని, ఈ యొక్క దుస్వభావాల్ని పరిపూర్ణంగా నాశనం చేసుకోవాలి, ఏదైనా తొలగించుకోవాలంటే మనం సమైక్యంగా అంటే కలిసికట్టుగా చేయగలిగినప్పుడే అది లాభం సాధిస్తుంది. కానీ ఒంటరి ప్రయత్నం ద్వారా వీణి కానే కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తన స్వప్రయత్నం ద్వారా తనలో ఉండే అన్ని రకాల అనర్థాలను తొలగించుకోలేడు, ఇట్స్ నాట్ పాసిబుల్. కేవలం భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే వీలవుతుంది అంతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆ వ్యక్తి భక్తులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఆ కార్యక్రమం ఆ విధంగా చేయగలిగినప్పుడు అది మరింత బాగా ప్రభావితం చేస్తుంది. ఆ యొక్క ప్రభావితం చేయడం కోసం మనం ఇతర భక్తులతో సన్ని సంబంధం పెంపొంచుకోవడం కోసం ఖచ్చితంగా ఆ వ్యక్తిని కీర్తించాలి. ఆ కీర్తించేది ఏ విధంగా ఉండాలంటే అసందర్భంగా ఉండకూడదు, సహజంగా ఉండాలి. ఆ వ్యక్తి ఒక వ్యక్తి అద్భుతంగా వంట చేస్తానంటే ఆ ఈరోజు చాలా అద్భుతంగా వంట చేశారు బాబు, చాలా బాగుంది అని కీర్తించాలి. అంతేగాని నువ్వు 43 కన్నా గొప్పవాడి అంటే అది అసందర్భంగా ఉంటుంది. అలాగే కాకుండా ఒక వ్యక్తి అద్భుతంగా రాధగోవింద డెకరేషన్ చేశారంటే ఈ యొక్క రాధగోవింద అంటే గుర్తొచ్చింది. పూణే డివోర్స్ మన రాధగోవింద ఫోటో చూశారు, ఆల్టర్ ఫోటో, దానిలో ఈ యొక్క డిజైన్ పువ్వులతో ఉంది కదా మొత్తం డిజైన్ దండ, ఇది ఇంత యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా ఎట్లా యాజ్ చేశారని దానికి గోపాలయ్య ప్రభు చేశారని చెప్తే వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. ఒక పర్సన్ ఇంత పర్ఫెక్ట్ గా ఎట్లా చేయగలుగుతారంటే ఆయనకు అలవాటు ఉందని చేస్తానంటే ఇది అష్టానికి
అది ఎవరు కూడా అట్లా చేయలేరు. అది ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఎట్లా వస్తుంది? ఎక్కడో చిన్న ఒంపు వస్తుంది, కానీ అట్లా ఒంపు రాకుండా ఎట్లా వస్తుంది అంటే, అంటే మీరు భగవంతుడు అంత భక్తి భావం కలిగి ఉన్నారు కాబట్టి చేస్తారు, కానీ అది మామూలుగా వీలు కాదంటూ గోపాలను ప్రభు కీర్తించారు. అంటే ఇట్లా ప్రతి ఒక్క భక్తుడు గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు. మనం ఎందుకు ఆ గొప్ప లక్షణం చూడలేదు? సీ ద గుడ్ క్వాలిటీస్. ఆ విధంగా ఆ వ్యక్తి గుర్తు మంచి మంచి సంబంధం పెంపొచ్చుకోవచ్చు. కానీ వాడేమో వాడు నన్ను ఆ విధంగా అంటున్నాడు, లేదా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని మనం అతను నాకు చేస్తున్నట్టయితే, ఆ వ్యక్తి కూడా మనలో ఉన్న పొరపాటును పోగుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు అలాగా తిట్టుకోవడం వల్ల ఏం పొందాం అంటే జీరో, ఏమీ లేదు. అప్పుడు మనం చేస్తున్న సాధనంతా కూడా కంప్లీట్ గా జీరో అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా మనలో ఎటువంటి పరివర్తన లేదా మార్పు అని జరగదు. ఆ విధంగా మనం ఏం ప్రగతి సాధిస్తాం, అందుకే ఇక్కడ ముఖ్య విషయం. అందువల్ల కీర్తించి ఇతర వ్యక్తులు గొప్పదనం కీర్తించండి, ఆయన గౌరవించండి. తర్వాత ఆ విధంగా చేయడం ద్వారా మంచి సంబంధాలు పెరుగుతాయి. తద్వారా మనం ఇక్కడలో ఉన్న అంతర్గతంలో ఉండే ఆ దుర్లక్షణాలు మనం పూర్తిగా తొలగించుకోగలుగుతాం. అప్పుడు మనం భక్తి సేవలో సులభంగా ముందుకెళ్ళగలుగుతామంది ఇక్కడ ముఖ్య విషయం. అందరూ ఇక శిశుపాలుడు జరాసందని సంహరిస్తే ఇతర లక్ష సాధన కూడా ఏ విధంగా సులభతరం అవుతాయో, అదేవిధంగా మన అంతర్గతం ఉన్న యొక్క శిశుపాల లక్షణాలు, ఈ యొక్క జరాసంద లక్షణాలను మనం ఎప్పుడంతా తొలగించగలుగుతామో, అప్పుడు మనం భక్తి సాధనలు సాధించే ప్రగతి అంతా కూడా అన్నీ కూడా సులభతరం అవుతుంది. మనందరం కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతామంది ఇక్కడ ముఖ్య విషయం అన్నమాట. ఇది ఈ శ్లోకం నుంచి నేను అర్థం చేసుకుంది. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు.
థ్యాంక్ యూ బ్రో, చాలా సారాంశాన్ని ప్రాక్టికల్ గా ఈరోజు మనం సంఘంలో మనం ఏం పాటించాలి అని చెప్పేసి ఆచరణ పూర్వకంగా ఏం చేయాలి ఆ శ్లోకం అనేది బాగా చెప్పారు. ఇంకా ప్రాక్టికల్ గా వస్తే, మీరు 1.5 మంత్ నలుగురు డివోటీస్ టెంపుల్ నుంచి దూరంగా వెళ్ళి ఉండిపోవడం అనేది డైలీ ఉన్నప్పుడు మనం హార్డ్లీ మేబీ 24 గంటల్లో ఒక అరగంట మాట్లాడేది లేకపోతే 10 నిమిషాలు మాట్లాడేది ఎక్కువైపోయింది. నేను అరగంట మాట్లాడేది అయితే ఇంకా చాలా మంది కొత్త భక్తులు ఇంకా ఇనిషియేటెడ్ ఇంకా న్యూ డివోటీస్ వాళ్ళందరూ మాట్లాడేది 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది, లేకపోతే ఒకసారి చూసేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవ్రీబడి వీ ఆర్ ఫీలింగ్ లైక్ టెంపుల్ నుంచి వీ లాస్ట్ సంథింగ్ అన్నట్టు ఒక ఎంప్టీనెస్ అందరూ ఫీల్ అవుతున్నారు. మిస్ అంటే 4 డివోటీస్ కానీ చాలా టెంపుల్ చాలా ఖాళీ అయిపోయింది అన్నట్టుగా అందరు హార్ట్లో అది ఫీల్ అయింది అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత సంథింగ్ మళ్ళీ మన కోల్పోయినంతా మళ్ళీ పొందాము అన్నట్టుగా నేను రియలైజ్ అయిందంటే, మనము ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోకపోయినప్పటికీ కూడా మనం రెగ్యులర్గా మనం సిన్సియర్గా సాధన చేస్తూనే అనేది అది జస్ట్ మనల్ని చూసే వాళ్ళకి కూడా వాళ్ళకి లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నట్టు, చాలా శక్తిని ఇస్తా ఉంది. అది సడన్ గా 4 డివోటీస్ మూల స్తంభాలు లాంటి వాళ్ళు మిస్ అయిపోయేసరికి టెంపుల్ అసలు ఏమి ఇది బేస్లెస్ గా తయారైపోయింది అన్నట్టుగా ఒక వీక్ అయినట్టు అంటుంది. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత చాలా మాకు స్ట్రెంగ్త్ వచ్చిందని చెప్పేసి చెప్తామనే విషయం. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మీరేమైతే ఆల్రెడీ మీరు ఇన్ఫర్మేషన్ అని మీరు వినేసి దీన్ని ఈ విధంగా ప్రాక్టికల్ గా చేస్తే ఆ భక్తుల సంఘం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారా, అది మనం ఆచరణ పూర్వకంగా మనం వీలైనంతరకు మనం చేస్తాం. మనం చేయలేని అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ మనం అందరికీ పాస్ చేస్తాం, సో దట్ ఎవరో ఒక డివోటీ దేంట్లో ఒక క్వాలిటీలో ఇన్స్పైర్ అవుతాడు, దే విల్ ట్రై టు పికప్ దేర్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి ప్రయత్నం. సో అందరూ చాలా వీక్ అయినప్పటికీ అన్ని చాలా విషయాల్లో ఎన్నో విషయాల్లో అందరికీ
ఇక్కడ ఎవరు వీక్ కాదు, మన అందరిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్క క్రిటిసైజ్ ఉంటుంది, ఆ క్రిటిసైజ్ తీసి గ్లోరిఫై అంతే, ఆ ఒక్కటి తీసి పెట్టంతే ఏనా ప్రాబ్లమ్ సాల్వ్.
ఈ మీరు చెప్పినట్టుగానే అది ఒక పాజిటివ్ క్వాలిటీ. ఎవరైతే ఏ క్వాలిటీలు బాగా ప్రామినెంట్ ఉంటుందో ఆ క్వాలిటీని బాగా డెవలప్ చేసుకుంటే మేబీ న్యూ డివోటీనో జస్ట్ ఇనిషియేటెడో లేకపోతే ఎవరైనా ఒక అతని నుంచి అందరు నేర్చుకునే దానికి అవకాశం. అది ఎసెన్స్ ఏమంటే మనం ప్రాక్టికల్గా ఏమైతే అమలు చేయడానికి వీలవుతుందో అది చేస్తాం. లేని ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేని ఇన్ఫర్మేషన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తాం, సో దట్ ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్లో ఒక లక్షణాలు ఇన్స్పైర్ చేసి సో దట్ మ్యాక్సిమం మనం లక్షణాలను మనం అమలు పరచడానికి వీలవుతుంది అనే దాన్ని నా ఉద్దేశం.
ఇల్లు సాధ్యం కానీ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. ఇది ఇది నా వల్ల కాదు అనడానికి వెళ్ళదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. జపం చేయడం ఎవరు కాదు, భాగవతం వెళ్ళి ఎవరికి వీలు కాదు, సంగీతం చేయడం ఎవరికి వీలు కాదు, అండ్ భాగవత పఠనం చేయడం ఎవరికి వీలు కాదు, కలిసి సర్వీస్ చేయడం ఎందుకు వీలు కాదు, కలిసి ప్రసాదం చేయడం ఎవరికి వీలు కాదు, అన్నీ ఉండేవే. మనకు ఏంటంటే జస్ట్ ఈ నెగిటివ్ మెంటాలిటీ మనం తీసి పక్కన పెట్టి పాజిటివ్ మెంటాలిటీ పెట్టుకో, క్లియర్ అన్ని చేయకపోతే.
మిస్సింగ్ పాయింట్ ఏమంటే కామన్ స్పిరిట్ అన్నారు. అందరికీ ప్రోగ్రామ్స్ అంటే ఎవరికి ద్వేషభావం లేదు, అయితే కమింగ్ ఇన్ లైన్ టు ద ఒకటి స్పిరిట్ రావడం అనేది అక్కడ మనం సాధించాల్సిన టాస్క్. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు, స్క్రిప్చర్స్ విషయాలు కూడా ఆచార్యులు ఎప్పుడు వందల వేల సంవత్సరాలు మనం చెప్తారు, బట్ ఈరోజు మనం రియలైజ్ కావడం అనేది బ్యాలెన్స్.